ಭಕ್ತರಾಗಬೇಕು ಮುಕ್ತರಾಗಬೇಕು. ಪರಮ ಪುರುಷಾರ್ಧಾರ್ಯ ಪುರುಷಾರ್ಧಾರ್ಯ ಮುಖ್ಯವಾದ ಪುರುಷಾರ್ಧ ಮೋಕ್ಷ. ಎಲ್ಲರೂ ಕರೆಯಬೇಕು ಪ್ರಶ್ನಾತ್ಮ ವೇದಾಂತಿ ಮನೆ ಮಾರ್ಗಕ್ಕೆ ಭಕ್ತಿ ಮಾರ್ಗ ಮಾಡುತ್ತಿದೆ. ಬಲ್ಲವರ ಸರಣಿ ಭಕ್ತಿಗೆ ನೀವು ಕರಕಾರ ಸರಕಾರ ಜ್ಞಾಪಕೊಂಡು ಇಟ್ಟುಕೊಂಡು ನನ್ನ ಕೇಟ ಈ ಭಕ್ತಿ ಭಾವ ಇತ್ತು ಪ್ರಾಣ ಭಾವ ಇತ್ತು ಎಂತೆ ಆಸ್ತಿ ಇತ್ತು ಆತ್ಮ ಇತ್ತು ಈ ಸಮಯ ಚೇತನಿಸಿದಂತೆ ಬಲ್ಲವರ ಸರಣಿ ದಂಪತಿಗಳಿಗೆ ವಾರ ಕುಟುಂಬ ಸಭ್ಯರಕ್ಕೆ ಎರಡು ಜೀವನ ಐಶ್ವರ್ಯ ಇಂಥ ಸಮೃದ್ಧಿಗೆ ಕಲಗಾಲನ್ನು ಭಗವಂತನ ಪ್ರಾರ್ಥಿಸ್ತಾನೆ. ಭಗವಂತನೇ ಬ್ರಹ್ಮದೇವರ ಗೋಪಿಯೋ ಭಗವಂತನೇ ವಿಷ್ಣುದೇವರ ಗೋಪಿಯೋ ಭಗವಂತನೇ ಶಿವದೇವರ ಗೋಪಿಯೋ ನಾನು ಕಲ್ಪಿಸ್ತಾನೆ. ಪ್ರವೃತ್ತಿಗಳು ಕೂಡ ಭಗವಂತನ ಸರ್ವೋತ್ತಮ ಜಾಗರಣೆ ಏನು ಪೆಟ್ಟಿಗೆ ಶಿವಕೇಶ್ವರ ಮಧ್ಯೆ ನಾನು ಜಾಗರಣೆ ಪೆಟ್ಟಿಕೊಳ್ಳಿಸಿದ ಅವಸರಂ ಬಾವು ಈಗ ಭಕ್ತರಲ್ಲಿ ನೀವು ಅಂದರೂ ಕೂಡ ಭೌತಿಕವನ್ನು ಆಧ್ಯಾತ್ಮಿಕವನ್ನು ಸೇವಿಸಿ ಕಲಗಾಲನ್ನು ಸದಾನು ಕೂಡ ಮರದಿಸ್ತಾರೆ ಭಗವಂತನ ಪ್ರಾರ್ಥಿಸ್ತಾರೆ. ಸಲಕ ಉಚ್ಚೇಸಿ ನೀವು ಅಂದರೂ ಶುಭಂ ಕಲಗಾಲ ಭಗವಂತನು ನಿಮಗೆ ತಿರುಗುತ್ತಾಕಿ ಇಚ್ಛಾಡು ಧ್ವನಿ ಇಚ್ಛಾಡು ಧ್ವನಿ ಇಚ್ಛಾಡು ತಿರುಗುತ್ತಾಕಿ ಮನುಷ್ಯನೇ ಕಾದು ಚಂದಿರುತ್ತಾರೆ ತಿರುವಿ ಮನುಷ್ಯನೇ ಕಾದು ಚಂದಬೇಕಾದ ಅದು ಆ ತಿರುವಿನ ಚಂದಕ್ಕೆ ಉಪಯೋಗಿಸ್ತೇ ಪಾಪ ವಸ್ತುಂದು ಆ ತಿರುವಿನ ಮನಸ್ಸಿಗೆ ಉಪಯೋಗಿಸ್ತೇ ಪುಣ್ಯ ವಸ್ತುಂದು ಆ ತಿರುವಿನ ಎಲ್ಲ ಉಪಯೋಗಿಸಿಕೊಳ್ಳೋ ನಮಗೆ ತಿಳಿಸ್ಕೋವಾಲ ಭಗವಂತನು ಏ ಅವಕಾಶಗಳಾಯಿತು ನನಗೆ ಶಿಕ್ಷಣ ಅವಕಾಶವನ್ನು ನಮಗೆ ಸದ್ವಿನಿಯೋಗ ತಿಳಿಸ್ಕೋವಾಲ ನನ್ನ ಮನೆಯಲ್ಲಿ ನನಗೆ ಚಿತ್ತಶುದ್ಧಿ ಕರೆದಿದ್ದೇವಾಲ ನನ್ನ ನಿದ್ದೆ ನನಗೆ ಚಿತ್ತಶುದ್ಧಿ ಕರೆದಿದ್ದೇವಾಲ ನನ್ನ ತಿಳಿದೇಟ್ಗಳು ನನಗೆ ಚಿತ್ತಶುದ್ಧಿ ಕರೆದಿದ್ದೇವಾಲ ಚಿತ್ತಶುದ್ಧಿ ಲಾಕಿಂದ ನನಗೆ ಶಾಂತಿ ಕರೆದದು ಆನಂದನ ಕರೆದದು ಬ್ರಹ್ಮಾನಂದನ ಕಳೆದದು ಚಿತ್ತಶುದ್ಧಿಯನ್ನು ಗೇಟ್ಗಳಿಗೆ ನಿಮ್ಮ ಬ್ರಾಹ್ಮಸ್ಥಿತಿಯನ್ನು ಪೊಂದಾಲಿ ಬ್ರಹ್ಮಾನುಭವನ ಪೊಂದಾಲಿ ಆನಂದಾನುಭವನ ಪೊಂದಾಲಿ ಜ್ಞಾನಾನುಭವನ ಪೊಂದಾಲಿ ಬ್ರಹ್ಮಾಂತರ ಸಂಬಂಧ ಉಂಟು ಕಾಣಿ ದಾನಿಗೆ ಹೆಚ್ಚಿಂದು ಕಾಣಿ ಈಗಾಕೊಂಡು ಕಾಣಿ ಕರಲಾಕೊಂಡು ಕಾಣಿ ಲೇದನ ಭಗವನ್ನು ತಿಳಿಸುತ್ತಾರೆ. ಆತ್ಮಜ್ಞಾನಿ ತೋಡ ಸಮಯ ಉಂಡು ದಾಂತರ ಸಮಯ ಉಂಡು ಕಾಣಿ ಮೆಚ್ಚಿಂದು ಕಾಣಿ ಈಗಾಕೊಂಡು ಕಾಣಿ ಕರಲಾಕೊಂಡು ಲೇದು ಅನ್ನ ಭಗವನ್ನು ತಿಳಿಸುತ್ತಾರೆ. ಜ್ಞಾನಿ ಪರಮ ಪವಿತ್ರನೇ ಸ್ವಚ್ಛನೇ ಅದು ಸ್ವೇಚ್ಛೆಗಳದು ಪವಿತ್ರನೇ ಅದು ಆ ಜ್ಞಾನ ನನಗೆ ಹೆಚ್ಚೆ ಹೊರತು ನನಗೆ ಮೋಕ್ಷ ಕಳೆದ ಎಕರಲ್ಲೂ ಎವರಲ್ಲೂ ಅನುಭವ ಕೊಂಡಾಳು ಈ ಜನ್ಮದ ಕಾಗಿತನ ಯಾವ ಜನ್ಮಗಳನ್ನ ಹೊರಗಲ್ಲಿ ಅನುಭವಗಳನ್ನು ಕೊಂಡಾಳು ಅನುಭವ ಎಕ್ಕಡೆ ಕೊಂಡಾಳು ನಾನು ಜ್ಞಾನ ನನಗೆ ಸ್ವೇಚ್ಛನಿಸ್ತೀನಿ ಸ್ವತಂತ್ರನ ಇಸ್ತೀನಿ. ಇದು ಬೈದ ಸ್ನೇಹಿತರ ಮೇಲೆ ಬಂಧುಗಳ ಮೇಲೆ ಸ್ವತಃ ಭೋಗಗಳ ಮೇಲೆ ಬೈದ ಪರಿಸ್ಥಿತಿಗಳ ಮೇಲೆ ಬೈದ ಪರಿಸರಗಳ ಮೇಲೆ ಬೈದ ವಸ್ತುಗಳ ಮೇಲೆ ನಿಮ್ಮ ಆನಂದನ ಕೋಸ್ಕರ ನಿಮ್ಮ ಸ್ವಪ್ನ ಕೋಸ್ಕರ ಆಧಾರ ಪಡೆದ್ರು ನೀವು ಜ್ಞಾನಸತ್ವ ಇದರ ಮೇಲೆ ನೀವು ಸ್ವತಂತ್ರವಾದ ಇತರ ವಸ್ತುಗಳ ಮೇಲೆ ಕಾಣ ಲೋಕ ಮೇಲೆ ಕಾಣ ಇಂದ್ರಿಯ ವಿಷಯದ ಮೇಲೆ ಕಾಣ ಆಧಾರ ಪಡಕೊಂಡಾಗ ನೀವು ಸ್ವತಂತ್ರ ಶಾಂತಿಗೆ ಆನಂದ ಉಂಡಾಲಂತೆ ಜ್ಞಾನ ಸಂಪಾದನೆ ಪ್ರತಿ ಜ್ಞಾನ ಸಂಪಾದನೆ ಚೆಲ್ಲಾಲಿ ಅಪ್ಪಟಿ ವರ್ಷ ಮನಕ್ಕೆ ಬಯಟ ವಿಷಯಾಲ್ಲೋ ಇಂಟ ಸ್ವತಂತ್ರ ಶಾಂತಿ ಆನಂದನ ಏದನ್ನ ವ್ಯವಸ್ಥೆ ನೆಲಬಡದು ಮನಕ್ಕೆ ಏನು ತಿಳಿಯಬೇಕಾದ್ರೂ ಎಂತ ಚದುವನ್ನ ಎಂತ ಐಶ್ವರ್ಯವನ್ನ ಮನೋ ನಿಗ್ರಹ ಇಲ್ಲಾಗಿರ್ತೈತಿ ಇಂದ್ರ ನಿಗ್ರಹ ಇಲ್ಲಾಗಿರ್ತೈತಿ ಪ್ರಯೋಜನ ಇಲ್ಲ ಮನೋ ನಿಗ್ರಹ ಏನು ಮಾಡುತ್ತೆ ಇಂದ್ರ ನಿಗ್ರಹ ಏನು ಮಾಡುತ್ತೆ ಸಂಸಾರ ಮನೋ சமாதிரம் உயிரோடும் இந்திரியோட சம்சாரம் எனக்கு விடுதலை பண்ணு சார். ஞானத்தை வந்து பகவான் கிட்ட உன்னாடு அந்தரியான உன்னாடு ஈஸ்வரர் உன்னாடு அதுதான் மதம் சூஸ்கொண்டு நேரம் சுப்பரங்களை தயார் செய்ய மதம் சூஸ்கொண்டோம். அதுதான் எந்த சுப்பரம் எந்த சுப்பரம் பேசுதே அந்த சுப்பரங்க மன மக்கும் அந்தலே கணிப்பிஸ்தான் அந்த ஸ்பஷ்டங்க மன மக்கும் அந்தலே கணிப்பிஸ்தான் பேசப்படணும். அதான் அதுதான் வேதங்களுக்கு சுப்பரம் பேசாம அதான் மன மனசுல சுப்பரம் பேசி மன மனசுல பரிசுத்தம் பேசிட்டு ஆ மனசு சகாயம் பெற்றதான் பரமாத்மன் தேஜஸ்வினி தேஜஸ்வினி ஐஸ்வர்யம் ஹிருதயம்லோனி சகலமி வஸ்துவம் ஹிருதயம்லோனி அமிர்தான் மனம் மனம் கோச்சரించవచ్చు. మనం గోచరిస్తున్నంత స్పష్టంగా చూడవచ్చు. అర్థంలో చూసుకున్నప్పుడు మన ప్రతిబింబాన్ని ఎంత స్పష్టంగా చూసుకుంటాం, మన హృదయంలోని వస్తువుని కూడా అంత స్పష్టంగా చూసుకోవచ్చు. మన మనస్సు కనుక స్పష్టంగా ఉంటే స్వచ్ఛంగా ఉంటే అంటే మనం మన మనస్సు శాంతిగా ఉండాలంటే స్వచ్ఛంగా ఉండాలంటే మనం చేసే స్నేహాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం చదివే పుస్తకాల్లో జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది దుర్మార్గులు మన స్వార్థం కోసం ఉపయోగపడటానికి వాళ్ళు దుర్మార్గులని సన్మార్గులు అనుకుంటాం మనం. ఇప్పుడు నా స్వార్థం కోసం కొంతమంది దుర్మార్గులు ఉపయోగపడుతున్నారనుకున్నాకు వాడు దుర్మార్గులే, కానీ నా మనసు కదా సన్మార్గం కనిపిస్తుంది. ఇది లోకం యొక్క పోకడు. అంతేకాదు స్నేహాల విషయంలో, చేసే స్నేహాల విషయంలో, చదివే గ్రంథాల విషయంలో బహు జాగ్రత్తగా ఉండాలి. తెలివి మంచిది, తెలివి చాలా మంచిది. ఆ తెలివి చేతి మనం ఇతరులకి మంచి చెయ్యాలి. అలాగే ధనం కూడా మంచిది, ఆ ధనంతో ఇతరులకు మంచి చెయ్యాలి. అలాగే ఆధ్యాత్మికంగా మన అభివృద్ధిలోకి రావాలంటే మన సాధన నీటికి పరిమితం అవ్వకూడదు. ఏదో ఎవరైనా ఒక వెంకటేశ్వర స్వామి, రాముడు, కృష్ణుడు, శివుడు, రమణ, ఎవరి గురువుని కాని ఎవరైనా ఉపాసన చేసుకోవచ్చు. ఉపాసన వల్ల ఏకాగ్రత వస్తుంది, ధ్యానం వస్తుంది. ఎవరైనా ఉపాసన చేసుకోవచ్చు, దేవతలను ఎవరైనా మనం ఉపాసన చేసుకోవచ్చు. దానివల్ల మనకు ఏకాగ్రత కలుగుతుంది. అదంతా మంచిదే. పూజ జపములన్నీ మంచివే, జపధ్యానములు మంచివే. కానీ ఎవరైనా ఆధ్యాత్మికంగా అభివృద్ధిలోకి రావాలి, జీవితంలో అభివృద్ధిలోకి రావాలి, భౌతికంగానే ఆధ్యాత్మికం కూడా అభివృద్ధిలోకి రావాలి, మీరు ఎవరికైనా చిత్రశుద్ధిగా ప్రయత్నం చేసేవాడు ఎవరైనా ఉంటే అందరికీ చెప్పటం లేదు నేను. మీరే అంటే సిన్సియర్గా ఎవరైనా ప్రయత్నం చేసేవాడు ఉంటే కాలక్షేపానికి కాకుండా సాధకులు మీరు ఎవరైనా సిన్సియర్గా చిత్రశుద్ధిగా ప్రయత్నం చేసేవాడు ఉంటే నేను చెప్పి మాటలు గుర్తుపెట్టుకోండి. మాట మనం మాట్లాడే మాట నిర్మలంగా మాట్లాడాలి, ఇంట్లో కానీ బయట కానీ. మన మాట నిర్మలంగా ఉండాలి. అలాగే ఏదైనా చేసేది చేసే పనులు నిర్మలంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, నిర్మలంగా ఉండాలి. మనకు వచ్చే తలంపులు కూడా నిర్మలంగా ఉండాలి. మనం నిశ్చలంగా, నిర్మలంగా, శాంతంగా చేసేది పని చేయాలి. మూడుతో మాట్లాడాలి. మనకు వచ్చే తలంపులు కూడా నిర్మలంగా, నిశ్చలంగా ఉండాలి. ఈ రోజున మనకు ఏం మంచి ఆలోచన వచ్చినాయి, ఈ రోజున ఈ రోజున ఏం మంచి పని చేశాం, ఈ రోజున ఎవరికైనా మనం సహకారం చేశాము, ఈ రోజున మనం చేసిన సాధన ఏంటి, ఈ రోజున మనం పూజ చేశాం ఎంతవరకు భగవంతుడితో మనకు అనుబంధం కుదిరింది, జపం చేశాము ఎంతవరకు భగవంతుడికి సన్నిహితంగా వెళ్ళాం అని సాయంత్రం నిద్రపోయే ముందు ఆ ఏ రోజు ఆ రోజు మనం చేసిన సాధన అంతా కూడా ఏమి సాధన చేశాము, ఏమి సాధన చేయలేదు, వాళ్ళు ఎక్కడైనా పొరపాటుగా మాట్లాడాము, ఆ పొరపాటుగా మాట్లాడితే అటువంటి పొరపాటు మాటలు ఇంకా మాట్లాడకూడదు అని సాయంత్రం నిద్రపోయే ముందు నిశ్చయం చేసుకోవాలి. అందుచేత మనం బహు జాగ్రత్తగా ఉండాలి. కొంతమందికి వాళ్ళేం మంచి పనులు చేయరు, వాళ్ళేం మంచి మాటలు మాట్లాడరు, మంచోటి ఇతరులు ఎవరిని వాళ్ళు విమర్శిస్తూ ఉంటారు అదే పని. కానీ వాళ్ళు మంచి వాళ్ళంటే వాళ్ళు మంచి వాళ్ళు కాదు. మంచోటి ఎవరు మాత్రం ఇతరులు విమర్శిస్తూ ఉంటారు. దానికి కారణం ఏంటంటే వాళ్ళ మనసులో ఉన్న అశాంతి, మనసులో ఉన్న చేపలు. ఇప్పుడు మనమే ఉన్నామనుకోండి, ఇతరులు ఎవరైనా ఇతరం రోజు ఎవరిని ఒకరిని విమర్శిస్తూ ఉంటామనుకోండి, లేకపోతే ఎవరిని ఒకరిని తిడతా ఉంటామనుకోండి, ఇతరులకి అపకారం చేస్తా ఉంటుంది, ఏదో రూపంలో అపకారం చేస్తూ ఉంటాం అనుకోండి, దాని అర్థం ఏంటంటే మనలో మనసులో శాంతి లేదని, మనసులో చేపలు మిమ్మల్ని. మన మనసులో చేపలు ఉన్నప్పుడు, మన మనసుకు కుదురు లేనప్పుడు, మన మనసుకు శాంతి లేనప్పుడు ఇతరులను విమర్శించడమే పని, ఇతరులు లేదు తిట్టడమే పని, ఎంచేది కుదుర్చుతో మాట్లాడటం పని, కూతురు కుతంత్రాలతో ఇచ్చేది కాలక్షేపమే పని. వాడికి చెప్పడం మనసులో శాంతి లేనప్పుడు, మనసు చేపలేనప్పుడు, మనసు కుదురు లేనప్పుడు వాడు కూర్చులు కుతంత్రాలతో వాడు జీవితం గడుపుతాడు. అంటే వాడికి మనసు కుదురు లేదు, బ్రెయిన్ సరిగ్గా పనిచేయటం లేదు వాడు. అంటే ఈ విషయాలన్నీ నీకు నేను ఎందుకు చెబుతున్నానంటే, సాధకుడు మాట్లాడే సాధకుడు ఎలా ఎవరో ఇతరులు మనం భగవంతుడు చెప్పిన మాటల్ని ప్రమాణంగా తీసుకోవాలి. కానీ అజ్ఞానులు, అజ్ఞానంలో అవిద్యలో కూరుకుపోయిన మనుషులు, ఎటువంటి అహంకారంలో కూరుకుపోయిన మనుషులు యొక్క మాటలు మనం ప్రమాణంగా తీసుకోకూడదు. మానవుడికి గాలి వారిన వల్ల బాధ వస్తుంది, ఇప్పుడు ఆర్థికమైన ఇబ్బంది వస్తే బాధలు వస్తాయి, బంధువుల వల్ల బాధలు వస్తాయి, స్నేహితుల వల్ల బాధలు వస్తాయి, విరోధుల వల్ల బాధలు వస్తాయి. కానీ అన్నిట్లకంటే కూడా లోపల మనకున్న అజ్ఞానమే మనం ఎక్కువ బాధ పెడుతుంది. నోటికి తొందర ఉంచడం మనలో ఉన్న అజ్ఞానమే మనం ఎక్కువ బాధ పెడుతుంది. ఈ అజ్ఞానాన్ని కనుక మనం ప్రయత్నం చేసి తీసేసుకోగలిగితే, నూటికి తొంభై ఇంటికి దుఃఖంలోంచి, అశాంతి నుంచి ఈ జన్మలోనే విడుదల పొందుతాం. ఈ సంసారం అంటే ఇంట్లో భార్య, పిల్లలు, తల్లి, తండ్రి కాదు సంసారం అంటే. సంసారం అంటే జన్మించటం, మరణించటం, మరణించటం, జన్మించటం, జన్మించటం, మరణించటం, మరణించటం, జన్మించటం, ఇది సంసారం అని పెద్దలు చెప్తారు. ఇది తండ్రి. నువ్వు జీవిస్తున్నావు అంటే చనిపోవడానికే జీవిస్తున్నావు నీకు తెలియజేయడం. ఏ రోజు కారో చావు దగ్గరికి వస్తా ఉంటాయి మనకి తెలియదు. మనకి రోజులు బాగా వెళ్ళిపోతున్నాయి అనుకుంటున్నాం, చావటానికి జీవిస్తున్నాం. అంటే మనందరం ఇప్పుడు జీవిస్తున్నాం, చచ్చిపోవడానికి జీవిస్తాం. చనిపోయేందుకు చనిపోతున్నాడు, మళ్ళీ పుట్టడానికి చనిపోతున్నాడు. జీవించేవాడు చనిపోతున్నాడు, చనిపోయేవాడు ఎందుకు పుడుతున్నాడు, చనిపోయేవాడు ఎందుకు చనిపోతున్నాడు అంటే మళ్ళీ పుట్టడానికి ఆడు చనిపోతున్నాడు. ఇది సంసారం. జీవించే వాడు చనిపోతున్నాడు, చనిపోయేవాడు ఏం చేస్తున్నాడు, మళ్ళీ పుట్టడానికి వాడు చనిపోతున్నాడు, ఊరికే చనిపోతున్నాడు వాడు. అంటే దేహాభిమానం ఉన్నప్పుడు, దేహబుద్ధి ఉన్నప్పుడు పునర్జన్మ వచ్చి చేరుతుంది, అదే సంసారం. ఈ జన్మ మరణ ప్రవాహము సంసారం. అంటే మనకి పుస్తకాలు చదువుతున్నాం, పెద్దల మాటలు వింటున్నాం, జపం చేస్తున్నాం, ధ్యానం చేస్తున్నాం, కానీ అందరి హృదయాల్లోనే ఉన్నవాడు నా వృతంలో ఉన్నాడు, నా వృతంలో ఉన్నవాడే అందరి హృదయాల్లోనే ఉన్నాడు. ఆ భగవంతుని ఎప్పుడైతే మనం చూసే జన్మ వస్తుందో, చూసే రోజు వస్తుందో మనకు కడసారి జన్మ. ఏకత్వాన్ని దర్శించిన వాడికి ఇంకా పునర్జన్మ ఉండదు, వాడికి రాగద్వేషాలు ఉండవు. అందరి హృదయాల్లోనూ భగవంతుని చైతన్యంగా ఉన్నాడు, అంతర్యామిగా ఉన్నాడు. ఆ అంతర్యామిని ఎవరైతే చూస్తున్నాడో వాడికి ఇంకా పునర్జన్మ ఉండదు. అనేకత్వాన్ని చూసేవాడికి పునర్జన్మ వస్తుంది, ఏకత్వాన్ని చూసేవాడు పునర్జన్మ నుంచి విడుదల పొందుతాడు. అంటే రూపాలు తేడాగా ఉన్నా, నామాలు తేడాగా ఉన్నా, మీరు చేసే పనులు తేడాగా ఉన్నా, అందరి వల్లనే ఎవరైతే ఒకే వస్తువుని చూస్తున్నాడో వాడు అజ్ఞానం నుంచి, అవిద్య నుంచి బయటపడతాడు. అనేక రకాల బాధలు ఉన్నాయి ఈ లోకంలో, కానీ అన్నింటికంటే బాధ పెట్టింది అవిద్య, అజ్ఞానం, అహంకారం. వాటి నుంచి విడుదల పొందిన వాడే మహర్షి, మహాత్ముడు, యోగి, ఋషి. దానికోసం మనం సాధన చేయవలసింది, దానికోసం
అని కేటాడు. ఇప్పుడు ఇక భగవాన్ చెప్పి గురువు ఎట్లా లాభిస్తాడని, మనకి గురువు ఎలా జరుగుతాడు అంటే, మనం ఎన్ని తెలియపెట్టలేమో, మనం ఎంత ప్రయత్నం చేసినా, మనం ఎంత సాధన చేసినా గురువు యొక్క అనుగ్రహం లేకపోతే ఆత్మానుభవం కలగదు. నిజమైన గురువు ఎక్కడే ఉన్నాడు, హృదయంలో ఉన్నాడు. సత్యం హృదయంలోనే ఉంది, భ్రమం హృదయంలో ఉంది, చావు లేని వస్తే ఇక్కడే ఉంది. ఈ శరీరానికి చావు రాకముందు ఈ హృదయంలో ఉన్న చావు లేని వస్తువుని తెలుసుకునేవాడు అమృతత్వాన్ని పొందుతాడు, అంటే మృత్యువుని జయించి బయటకు వచ్చేస్తాడు. శరీరం చనిపోతున్నా తాను చనిపోతున్నా కానీ అడుగు వాడికి వస్తుంది. ఎవరికి శరీరానికి మరణం రాకముందు ఎవరైతే మరణాన్ని జయించాడు వారికి అమృతానుభవం కలుగుతాడు. మరణం అనేది ఒక తలంపు, మరణం అనేది నిజం కాదు, అది కూడా ఒక తలంపు, పునర్జన్మ కూడా ఒక తలంపు. ఈ పుణ్యాలు పాపాలు ఇవన్నీ తలంపులే. అది పుణ్యం ఎందుకు చేయమన్నారంటే, మన ఆత్మజ్ఞాన సముపార్జనకు పుణ్యం సహకరిస్తుంది, పుణ్యం మనకు సుఖాన్ని ఇస్తుంది, పాపం దుఃఖాన్ని ఇస్తుంది, కాబట్టి పుణ్యం చేయమన్నారు. చిత్తశుద్ధికి పుణ్యం సహకరిస్తుంది. అదే కర్మ కూడా ఎలా చేయాలంటే, నేను చేస్తున్నాననే తలంపు లేకుండా, నేను చేస్తున్నాననే భావం లేకుండా చెయ్యాలి. అంటే కర్తృత్వం లేకుండా, అహంకారం లేకుండా చెయ్యాలి. మనం కర్తృత్వంతో చేస్తే, అహంకారంతో చేస్తే, అహంభావంతో కనుక చేస్తే పుణ్యానికి పుణ్యం, పాపానికి పాపం, వ్యక్తికి వ్యక్తి అనుభవించాలి. ఒకటి జ్ఞాపకించుకోండి, పాపం కంటే పుణ్యం మంచిది, కానీ చెడు తరంపులు మంచి తరంపులు కూడా నా స్వరూపానికి నేను దూరం చేసేస్తూ ఉంటా. కొంచెం లోపలు నా సద్ద వస్తువు, లోపలి నా సత్య వస్తువు, లోపలి నా చావు లేని వస్తువు, మంచి తలంపులకి చెడు తలంపులకి, ఇష్టాలకి అయిష్టాలకి, చావులకి పుట్టుకలకి, ఈ కర్మానుభవాలకి అన్నింటికి అతీతమైనది. దానికి కర్తృత్వం లేదు. లోపలిని చేయటం కర్మ చేయదు, మీరు చేస్తున్న కర్మ చూస్తూ ఉంటారు. అందుకే వారిని సాక్షి అన్నారు. వారు ఏం మాట్లాడరు. మీరు మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు చూస్తూ ఉంటారు, కానీ వారు ఏం మాట్లాడరు. వారంతా చూస్తూ ఉంటారు. అంటే మనకి ఈ చెడు వాసన, గురువు యొక్క సహాయంతో మనలోనే చెడు వాసన ఏంటో మనం తెలుసుకోవాలి. గురువు నెమ్మదిగా మనలోని చెడు వాసన మనకు చూపిస్తూ ఉంటాడు. వాడి గురువు మనం ఏదైనా రాసినప్పుడు, వ్యాసం రాసినప్పుడు ఇక్కడ తప్పులు రాసో, అలా తప్పులు రాసో, అలా రాయకూడదు, ఇలా రాయాలి గురువు చెప్తాడు. వాడే గురువు ఇవన్నీ లెక్క తప్పు చేసినప్పుడు లెక్క ఇలా చేయకూడదు, ఇలా చేయాలని చెప్తాడు. తప్పు చేస్తే తప్పును సరి చేస్తాడు. వాడే గురువు. గురువు ఎలా లభిస్తాడని భగవాన్ శ్రీ రమణ మహర్షి గారిని ఒక ప్రశ్న అడిగారు. అడిగా ఏం చెబుతున్నారంటే, గురువు వేరు, భగవంతుడు వేరు, ఆత్మ వేరు కాదు, మూడు ఒకటే. గురువు అన్నా, దేవుడన్నా, ఆత్మన్నా ఒకటేనే అయ్యా. లోపల ఒక సద్వస్తువు ఉంది, లోపల బ్రహ్మం ఉంది, ఒక చావులేని పిండి ఉంది, చావులేని పదార్థం ఉంది. ఈ దేహానికి, మనస్సుకి ఇసుమంతి, ఈ దేహానికి మనస్సుకి, మనకు కనిపిస్తున్నటువంటి ఈ లోకానికి ఇసుమంతి సంబంధం లేకుండా లోపల వస్తుంది. ఆ సద్వస్తువునే, ఆ సత్య వస్తువునే కొంతమంది ఆత్మ అంటున్నారు, కొంతమంది బ్రహ్మం అంటున్నారు, కొంతమంది గురువు అంటున్నారు, కొంతమంది దేవుడు అంటున్నారు, కానీ ఉన్న పదార్థం ఒకటి. సర్వంత గురువు ఎలా లాభిస్తాడు అంటే, సర్వాంతర్యమైన భగవంతుడే తన భక్తుల పట్ల జాలితో భక్తుని పరిపక్వతను బట్టి సాక్షాత్కరిస్తాడు. అయ్యా, నువ్వు పూర్వజన్మల నుంచి అనేక జన్మల నుంచి నువ్వు భగవంతుని ప్రార్థించగా మనం పూజ ఎందుకు చేస్తామంటే, భగవంతుడికి పూజ ద్వారా భగవంతుడితో సన్నిహితం అవ్వాలి. పూజ యొక్క లక్ష్యం అది. జపం ఎందుకు చేస్తామంటే, జపం ద్వారా భగవంతుడికి సన్నిహితం అవ్వాలి. అంటే ఇప్పుడు ఈ జున్నుల నుంచి మహేంద్ర గారు వస్తామంటే, వచ్చేటది జున్నురు జున్నురు ఏంది, దూరం ఉంది. మహేంద్ర గారి దగ్గరికి వచ్చేటది జున్నురు విధంగా అయితే దూరమైందో, భగవంతునికి దగ్గరికి వెళ్ళేటది అమృతానుభవానికి దగ్గరికి వెళ్ళే తేజస్సుకి, వెలుగుకి, వివేకానికి, జ్ఞానానికి, వైరాగ్యానికి దగ్గరికి వెళ్ళి కలిగి ప్రకృతి గుణాలకి, ఈ దేహబుద్ధికి, శవబుద్ధికి దూరం అవుతా ఉంటాం. అంతకే పూజ. పూజ అనేది కాలక్షేపానికి కాదు, భగవంతుడికి దగ్గర అవటానికి. జపం కూడా ఎందుకంటే కాలక్షేపం భగవంతుడికి దగ్గర అవటానికి, భగవంతుడి సమీపంలోకి వెళ్ళటానికి, వారున్న ప్రాంగణంలో ప్రవేశించటానికి పూజ జపం ధ్యానం. ఇలా నేను వందలాది జన్మలు వేలాది జన్మల నుంచి గురువు అంటే సామాన్యం అనుకుంటున్నాను, వందలాది జన్మల నుంచి వేలాది జన్మల నుంచి దేవుడికి పూజ చేయగా చేయగా, భగవంతుడికి పూజ చేయగా, అర్చన చేయగా చేయగా, అష్టోత్తరాలు సహస్రనామాలు చదవగా చదవగా, భగవంతుని ప్రార్థించగా ప్రార్థించగా ప్రార్థించగా, నీ భక్తికి సంతోషించి నీ జన్మల నుంచి నువ్వు ఏ వస్తువునైతే ఏ భగవంతుని అయితే ఆరాధిస్తున్నావో ఆ భగవంతుడే గురురూపం ధరించి వస్తాడు. అంటే ఈ గురువు ఆ దేవుడు వేరు కాదు. నువ్వు ఏ భగవంతుని అర్చిస్తున్నావో ఆ భగవంతుడే గురురూపం ఒక శరీరం ధరించి వస్తాడు. ఎందుకు నువ్వు గైడ్ చేయటానికి, నీతో మాట్లాడటానికి, నీ జీవితం మలుపు తెప్పటానికి, నీ జీవితానికి ఉజ్వలమైన భవిష్యత్తు కలగజేయటానికి, నీ చైతన్య స్థాయి పెంచడానికి, నీ ఆనంద శిఖరాలకి శాంతి శిఖరాలు అందుకునేలాగా నేను చేయటానికి గురువు ఆ భగవంతుడే గురురూపం ధరించి వస్తాడు. వాడు గురువు, గురువు వేరు, దేవుడు వేరు కాదు. అంటే నేను జన్మాంతరంలో వచ్చి చేస్తాంటే భగవంతుడే నీ భగవంతుడే నీకు సాక్షాత్కరిస్తాడు అయ్యా, గురురూపంలో దర్శనమిస్తాడు. అప్పుడు ఈ గురు వేరు దేవుడు వేరు అనుకోకుండా ఆ దేవుడు ఈ గురు రూపంలో వచ్చాడు ఈ భూమి మీదకి. అప్పుడు ఒక మనిషి అభిప్రాయం ఇతడు భక్తుడు ఇద్దరు దేహదారుల మధ్య ఉండే సంబంధాన్ని ఎదురు చూస్తాడు. ఎందుకంటే నువ్వు దేహమే అనుకుంటున్నావు, నువ్వు దేహబుద్ధికి పరిమితమై ఉన్నావు. అంటే భగవంతుడు ఏం చేస్తాడు, రూపం ధరించి వస్తాడు నీకు. రూపం భగవంతుడు ఒక రూపం ధరించి వచ్చి నీకు ఆ రూపబుద్ధి నామబుద్ధి తొలగించడానికి నీకు ఉపదేశిస్తాడు, అనుగ్రహిస్తాడు. గురువు బోధించడమే పని కాదు, గురువుకి మాటలు చెప్పడమే పని కాదు, గురువుకి రాయటమే పని కాదు, గురువు ప్రసంగాలు చేయడమే పని కాదు. నిజమైన గురువు వాడు, నిజమైన గురువు అంటే వాళ్ళ ఆత్మ, వాడు మిమ్మల్ని అనుగ్రహిస్తూనే ఉంటాడు. గురువు అనుగ్రహించు బోధ స్వరూపుడు మాత్రమే కాదు, అనుగ్రహ స్వరూపుడు. అంటే గురువు అంటే కాలేజీలో స్కూల్లో పాఠాలు చెప్పేవాళ్ళు ఆమె గురువు అంటారు, ఇక ఆ గురువు కాదు. ఇక్కడ పాఠం చెప్పటమే కాదు, పాఠం చెప్పటమే కాదు, నీకు బోధించటమే కాదు, నేను అనుగ్రహిస్తూ ఉంటాడు వాడు గురువు. నీకు ఏదైతే బోధిస్తున్నాడో ఆ బోధ, ఆ బోధ నీకు అనుభవంలోకి రావడానికి ముందే ఏ సంస్కారాలు ఏ వాసన అడ్డొస్తున్నాడు, ఆ వాసన నీకు ఉంది అని తెలియ చెప్పి, నీకు అర్థం చేసినా చెప్పి, ఆ వాసన నీకు తొలగించుకోవాలి అని అనే సంకల్పాన్ని కలగజేస్తాడు వాడు గురువు. అయితే వాడు దేహానికి ధరిస్తాడంటే నీ దేహం దేహానికే పరిమితులు ఉన్నాయంటే నీ దేహాన్ని ధరించి వస్తాడు. దేహదారులు ఒక నామానికి పరిమితమైన వాడు, ఒక రూపానికి పరిమితమైన వాడు, రూపం లేని స్థితిని నామం లేని స్థితిని అందుకోలేడు. అందుకే గురువు దేహం ధరించి వస్తాడు. కానీ గురువు అంటే ఎవరనుకుంటున్నారు, భగవంతునికి ఆత్మకి ప్రతిరూపం. భగవంతు గురువు ఎవరనుకుంటున్నా ఆత్మ రూపంలో ఉంది, అది నిశ్చబద్ధనది. భగవంతుడు ఆ రూపంలో ఉన్నాడు. గురువు అంటే ఎవరైనా పరాయి వాడనుకుంటున్నారో నీ ఆత్మలకు ఆయన ఆత్మ, నీ ఆత్మలకు ఆత్మ గురువు. అది పరాయి వాడనుకుంటున్నా వాళ్ళు గురువు ఒకటే లేదు, ఒకటే నీ మనస్సు కల్పించింది. నీ శరీరం మరణించుంటారా, నువ్వు కూడా ప్రయాణం చేశాడు గురువు మాత్రమే. అసలు గురువు అంటే ఎవరు అనుకుంటున్నావు, సామాన్యం అనుకుంటున్నావా, గురువు అంటే ఆత్మ. ఆత్మ గురురూపం ధరించింది, దేవుడే గురురూపం ధరించాడు. అంటే దేవుడికి గురువుకి భేదం చూడవద్దు. నువ్వు ఆత్మకి ఒక రూపం, ఆత్మకి ప్రతిరూపం, దేవుడికి ప్రతిరూపం గురువు. వాడు ఏం చేస్తాడంటే పైనుంచి మాటలు చెబుతూ ఉంటాడు, లోపల నుంచి పని చేస్తూ ఉంటాడు. గురువు చేసే గురువు ఏం చేస్తూ ఉంటాడంటే లోపల నుంచి పై పై కూర్చొని మనం బోధిస్తూ ఉంటాడు. ఆ మాటలు మీరు అర్థం చేసుకోవడానికి, తదనుగుణంగా జీవించడానికి, మీ జీవితాన్ని ఎప్పుడు మలుపు పెట్టాలో చూసుకుంటూ లోపల నుండి పని చేస్తూ ఉంటాడు గురువు. అంటే ముద్దబ్బాయిలా ఉండడు.
గురువు అంటే చైతన్యం, గురువు అంటే ఆత్మ, గురువు అంటే ఈశ్వరుడు, గురువు అంటే వెలుగు, గురువు అంటే ఆనందం, గురువు అంటే శాంతి, గురువు అంటే మరణం లేని వస్తువు. ఎవరైన గురువు లోపలే ఉన్నాడు, ఆత్మగా ఉన్నాడు, చైతన్యంగా ఉన్నాడు. కానీ బయట గురువు ఏం చేస్తాడంటే ప్రతి జన్మకు నీకు తెలుసున్నా నీకు తెలియదు, నేను కూడా వచ్చి నిన్ను వెంటాడు, నిన్ను వెంటాడు, నిన్ను వెంటాడు. ఆ నిజమైన గురువు నగర దగ్గర ఉన్నాడు చూశావు, ఆత్మ దగ్గరికి పేరుకోలే వరకు ప్రతి జన్మకు నేను కూడా నేను వస్తూ ఉంటాడు, నీకు చాకరీ చేస్తూ ఉంటాడు. వాడు మీరు జీతారోగణ పాలేడుతున్నారు, మీరు మీ పాలేడుతున్న వాళ్ళు పెట్టుకుంటే అది ఏ రోజున కాకుండా రేపుతో ఆడే మారేదని మానేస్తారు. మీ దగ్గర ఏమి ఆశించకుండా చేసే పాలేడుతాం. వాడు అనుగ్రహ స్వరూపుడు, వాడికి ఇంకోటి చేత కాదు. వాడి స్వరూపమే అనుగ్రహం, ఇంకోటి చేత కాదు వాడికి. వాడికి వాడి దగ్గర అనుగ్రహం తప్పించిన కోటం లేదు. ఒక అలవాడు ముక్కల ముక్కల కింద ఖండించని వాడు మీకు శాంతిని ఇస్తారు. వాడ గురువు ఆయన చేత లోపల ఉండి పని చేస్తూ ఉంటాడు. లోపల ఎలాగో లోపల గురువు మొదలుగురు గురువు లోపల ఉన్నాడు అంటే ఆత్మగా ఉన్నాడు, చైతన్యంగా మహాకృష్ణుడు మహావిడుగు మొదలైన గురువు అక్కడ ఉన్నాడు. అయితే విడుగు నీ లోపల ఉంది, ఆ చైతన్యం నీ లోపల ఉంది. శాంతి సముద్రం, ఆనంద సముద్రం, కాంతి సముద్రం నీ హృదయంలో ఉంది. మీకోసం ఎదురు చూస్తాను. రామకృష్ణపురం సంతానం కూడా ఆ చైతన్యాన్ని అందుకోవటానికి ముందు మీరు ఆత్మస్థితి పరమంగా విడిచిపెట్టండి అన్నాడు. లోపల మీ చైతన్యం లోపల ఉంది, కానీ రెండు విడిచిపెట్టండి. మీరు ఏంటి ఆత్మస్థితి రెండు పరమింద, ఆ రెండు విడిచిపెట్టండి. ఆ రెండు మీరు విడిచిపెట్టకపోతే మీ మనసు లోపలికి వెళ్ళదు, ఆ లోపలోకి వెళ్ళలేదు. లోపల ఉన్న బంగారాన్ని, హృదయంలో ఉన్న బంగారాన్ని అందుకోలేదు. ఆత్మస్థితిని విడిచిపెట్టండి, మిమ్మల్ని మీరు పొగుడుకోవటం విడిచిపెట్టండి, పరమిండ విడిచిపెట్టండి. పరమిండ వల్ల వాళ్ళ పుడిలో మీ కళ్ళకు కనపడదు. ఆత్మస్థితి వల్ల మీకు దేహాన్ని మనం తిరిగిపోతుంది, అహంకారం తిరిగిపోతుంది, చివరికి మత్తుని దొరుకుతుంది మీకు. పరమిండ చేసే వాళ్లకు వాళ్ళు ఏదైనా పుణ్యాలు ఉన్నా వీళ్ళ కళ్ళకు కనపడదు. ఐదారు వీళ్ళకు ఉండదు, అన్ని రెండులోకి ఐదారు ఉండదు. చాలా మంది వాళ్ళు ఏమో దీన్ని చెప్పుకుంటారు, కానీ అయ్యో వాళ్ళు ఏమో సుగుణం ఉందని ఎవరో చెప్పరు. అది దేనికి మటుకే సాధ్యం. అందుచేత ఈ ఆత్మస్థితి పరమిండ మీరు ఎన్ని విడిచిపెట్టండి. మీరు ఎన్ని విడిచిపెడితే మహా వెలుగులోకి ప్రవేశించడానికి మీకు సహాయ సహకారములు అందుతాయి అని రామకృష్ణుడు చెప్పాడు. సహజంగా ప్రతి మనిషిలోనూ ప్రతి జీవుల్లోనూ బల పెరుగుతుంది. ఆనంద వల్ల హృదయం పెరుగుతుంది, ఆత్మస్థితి వల్ల దేహబుద్ధి దేహాభిమే శైవుద్ధి పెరుగుతుంది. ఇంకా లోపల ఎదుగులో కదా ప్రవేశిస్తూ ఉంటాడు రామకృష్ణుడు. అంటే లోపల నుండి పని చేస్తాడు, లోపల నుండి పని చేస్తాడు. నీ జీవితం ఇలా మలుపు తెచ్చాలి. ఒక అన్ని ఇదేదని దోషాలను నేనే ఆ దోషాన్ని నేను విమర్శించదు, ఆ దోషాన్ని మీకు చూపిస్తాడు. నేను చూపించి ఆ దోషం ఎలా తొలగించుకోవడా బుద్ధిని ఇస్తాడు. ఆ బుద్ధి మీకు ఇచ్చి ఆ దోషాన్ని తొలగించుకునే శక్తిని కూడా మీకు ఇస్తాడు. ఎందుకు చేస్తాడు అని అంటే మీరు మీ హృదయంలో మెదవైన గురువుని తెలుసుకోవడానికి ఏ విషయాలో తెలియదు, ఏ విశేషం తెలియతే అడ్డస్తున్నాయో, ఏ విషయాలు అయితే అడ్డస్తున్నాయో, ఏ ఆకర్షణలు అయితే అడ్డస్తున్నాయో, వాటినన్నింటినీ తొలగించుకుంటూ ఆ లైన్ తీరు చేసుకుంటూ నిజమైన ఆత్మని నన్ను ప్రవేశపెడతాడు వాడు గురువు. మీకు తల్లిదండ్రులు బట్టలు ఇస్తారు, గురువు జ్ఞానాన్ని ఇస్తారు. జ్ఞాన ప్రదాత గురువు అంటే జ్ఞాన ప్రదాత. దానికంటే స్వచ్ఛమైన ఏముంది ఈ సృష్టి, ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ అని అంటాడు కృష్ణుడు. నీ గురువు దగ్గరికి సమీపించేటప్పుడు అవినయంలో వెళ్ళకు, వినయంలో వెళ్ళు, శ్రద్ధగా వెళ్ళు. హేళన పనికిరాదు, గురువు దగ్గర హేళన పనికిరాదు. గురువు దగ్గర వినయంగా సమీపించు, శ్రద్ధగా సమీపించు, గురువును గౌరవించు,
వారి యొక్క అనుగ్రహాన్ని సంపాదించి, వారి యొక్క మన్ననలు సంపాదించి, వారి యొక్క ప్రసన్నతను సంపాదించి ఈ తెలియని విషయాలను వారు అడిగి తెలుసుకుని బాగుపడు అంటాడు కృష్ణుడు అర్జునుడితో. వేసే ప్రశ్న కూడా వినయంగా ఉండాలి, అవినయం పనికి రాదు, హేళన పనికి రాదు. నువ్వు ఎంత వినయంగా అడిగితే, ఎంత భక్తితో అడిగితే, ఎంత శ్రద్ధగా అడిగితే అక్కడ ప్రసన్నుడు అవుతాడు గురువు. గురువు తన హృదయాన్ని ఓపెన్ చేసి మీరు జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. అడిగేటప్పుడు బహు జాగ్రత్తగా ఉండు, అజాగ్రత్త పనికి రాదని భగవద్గీతలు భగవంతుడు చెప్తారు. పరమాత్మ భావన విడిచిపెట్టకు. నిన్ను కొంతమంది పొగుడుతూ ఉంటారు, కొంతమంది విమర్శిస్తూ ఉంటారు. నీ విరోధులు మిమ్మల్ని విమర్శిస్తూ ఉంటారు, నీ స్నేహితులు మిమ్మల్ని స్తోత్రం చేస్తూ ఉండొచ్చు. ఆ గాలి విమర్శలు గాలిలో స్తోత్రాలు గాలిలో నువ్వు కొట్టుకుపోవద్దు. ఓ అర్జున, నీకు గౌరవం వచ్చినా, అగౌరవం వచ్చినా, సన్మానం వచ్చినా, అవమానం వచ్చినా పరమాత్మ భావాన్ని విడిచి పెట్టదు అంటాడు కృష్ణుడు అర్జునుడితో. ఒకవేళ ఎవట వాళ్ళు దోషబుద్ధితో మాట్లాడినా, అహంకార భావంతో మాట్లాడినా నువ్వు మటుకు పరమాత్మ భావం విడిచిపెట్టకు, వాళ్ళు వల్ల నువ్వు పడకు అని భగవంతుడు భగవద్గీతలో పరమాత్మ భావం విడిచిపెట్టొద్దని చెప్పాడు. ఆ దేహం యొక్క ప్రారంభాన్ని బట్టి దుఃఖాలు ఎదురవుతాయి. నీకు ఆ దేహం యొక్క ప్రారంభాన్ని బట్టి మంచి ఎదురవుతుంది, చెడు ఎదురవుతుంది, సుఖం ఎదురవుతుంది, దుఃఖం ఎదురవుతుంది, లాభం ఎదురవుతుంది, నష్టం ఎదురవుతుంది. ఎప్పుడు ఒక కాలం ఒక రకంగా ఉండదు. లాభం రావచ్చు, నష్టం రావచ్చు, మంచి రావచ్చు, చెడు రావచ్చు, దేహం యొక్క ప్రారంభాన్ని బట్టి. ఆ దేహం యొక్క ప్రారంభాన్ని బట్టే లోపలండి పరమేశ్వరుడు ఆడిస్తూ ఉంటాడు ఆ దేహాన్ని. ఏదిస్తే రాని కానీ పరమాత్మ భావాన్ని విడిచిపెట్టకు అంటాడు స్వామి వాసుదేవస్వామి వారి జీవితంలో చెప్తాడు. నీకు కలిగిలేము రావచ్చు, ఒకసారి ఐశ్వర్యానికి రావచ్చు, ఒకసారి ఇంట్లో ఇబ్బంది పడవచ్చు. ఇవన్నీ కూడా ప్రకృతి విషయాలు, ప్రకృతికి సంబంధించిన విషయాలు. వీటిని చూసి నువ్వు కంగారు పడి పరమాత్మ భావాన్ని విడిచిపెట్టకు. లోపం నుండి పని చేస్తాడు. ఒక లోపల మీద నేను ఆత్మ దగ్గరికి ఏ వస్తువుని తెలుసుకున్నాక నేను మళ్ళీ చనిపోయాను, నీ శరీరం చనిపోయాక పుట్టవలసిన పని లేదు. భగవాన్ అంటారు, భగవాన్ బోధ స్వచ్ఛమైనది, అది ఎందుకు మీకు కాదు. భగవాన్ అంటారు, ఎక్కడి నుంచో వస్తున్నాం అనుకుంటున్నాం, ఎక్కడి నుంచో వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నాం, ఎక్కడి నుంచో ఈ మహేంద్ర వాడు వచ్చాం, మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోతున్నాం, తెలియని చోట నుంచి వచ్చాం, మరి తెలియని చోటకు వెళ్ళిపోతున్నాం అనుకుంటాం. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ పుట్టాం, ఎక్కడి నుంచో వచ్చి నరశాపంలో పుట్టాం, మరి నరశాపంలో చనిపోయి ఎక్కడికో దూరాలు దూరాలు వెళ్ళిపోతున్నాం. మన పరిసరాన్ని, మన బంధువుల్ని, మన స్నేహితుల్ని, మనకేదంటే ధనం ఉంటే ధనాన్ని అన్ని విడిచిపెట్టి, బంగారం అన్ని విడిచిపెట్టి ఎక్కడి నుంచో వచ్చాం, ఎక్కడి నుంచి వచ్చామో మనకు తెలియదు. మరి ఎక్కడి నుంచి వచ్చామో తెలియదు, ఎక్కడికి వెళ్ళిపోతున్నామో, ఎంత దూరం వెళ్ళిపోతున్నామో ఈ నరసాపని విడిచిపెట్టాలి కూడా మనకు తెలియదు. వస్తున్నాం, ఈ భూమి మీదకి వస్తున్నాం, వెళ్ళిపోతున్నాం. ఎక్కడి నుంచో వస్తున్నాం, ఎక్కడికో వెళ్ళిపోతున్నాం. కానీ నువ్వెవరో నీకు తెలిసినప్పుడు, నువ్వు జీవుని అనుకుంటున్నావు, దేవుని అని అనుకుంటున్నావు, నువ్వెవరో నీకు తెలిసినప్పుడు, నీ స్వరూపం నీకు తెలిసినప్పుడు, నీ లోపలన్న చైతన్యం నీకు తెలిసినప్పుడు, నువ్వు ఎక్కడి నుంచి రాలేదు, నువ్వు ఎక్కడికి పోవటం లేదని నీకు అనుభవంలోకి వస్తుంది అంటాడు రమణస్వామి. అది హయ్యెస్ట్ టీచింగ్. ఆకాశ గంగ, ఆకాశ గంగలో నలకలు ఉండవు. ఎక్కడి నుంచో వస్తున్నావో నీకు అనిపిస్తుంది, ఎక్కడికో వెళ్ళిపోతున్నావు, మరణించాను అనుకుంటున్నావు. నిజంగా వెళ్ళిపోతాం, పునర్జన్మ ఉంటుంది. కానీ నువ్వు ఎక్కడి నుంచి రావటం లేదు, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోవటం లేదు, అంతటా ఉన్నావు, నీకు రాకలేదు, పోకలేదు, కమింగ్ లేదు, గోయింగ్ లేదు అని నీ శరీరానికి మరణం రాకముందే మరణం లేని వస్తువు దర్శించినప్పుడు అజ్ఞాన క్లేశంలోంచి, అవిద్య క్లేశంలోంచి, దేహాభిమానంలోంచి, దేహ బుద్ధిలోంచి, ఈ శవబుద్ధిలోంచి నువ్వు విడుదల పొంది లోపలన వస్తూ అమృతానుభవం నువ్వు పొందినప్పుడు నీకు తెలుస్తుంది అయ్యా, నువ్వు ఎక్కడి నుంచి రావటం లేదు, ఎక్కడికి వెళ్తం లేదు, అంతటా నీవే ఉన్నావు.
రా, అజ్ఞానంలోంచి బయటకు రా, రా అవిద్యలోంచి బయటకు రా. అది ఉన్నది, ఇది వస్తువు నీకు తెలుస్తుంది. నువ్వు అజ్ఞానంలోంచి బయటకు రాకుండా, అవిద్యలోంచి బయటకు రాకుండా, మోహంలోంచి బయటకు రాకుండా, అహంభావంలోంచి బయటకు రాకుండా, లోకానికి సంబంధించిన ఆకర్షణలోంచి బయటకు రాకుండా, నా లోపల ఏమి నీవు అనుకుంటే లాభం లేదు, బయటకు రా. ఉన్న వస్తువు ఉందో లేదో నీకు తెలుస్తుంది. భగవంతుడి నీ లోపల ఉన్నాడు, ఆత్మగా ఉన్నాడు, గురువుగా ఉన్నాడు, చైతన్యంగా ఉన్నాడు. రా, అజ్ఞాన క్లేశం నుంచి నీ బయటకు రా, అవిద్య నుంచి బయటకు రా. బయటకు వచ్చి లోపల ఉన్న వస్తువు ఉందో లేదో నీకు గోచరిస్తుంది. నువ్వు అజ్ఞానంలోంచి బయటకు వచ్చిన తర్వాత కూడా నీకు లోపల ఉన్న వస్తువు గోచరించకపోతే అప్పుడు అడగవయ్యా. వారి లోపల అమృతానుభవం పొందటం కోసం ఈ శరీరం శ్మశానంలోకి వెళ్ళి కాలిపోకముందే శరీరాన్ని కాలిస్తే బూడిదవుతుంది, కత్తిడితే మట్టి అవుతుంది. మీ శరీరాన్ని శ్మశానాన్ని తీసుకెళ్ళింది కాల్చి బూడిదవ్వకముందే ఈ దేహబుద్ధిని, దేహాత్మాన్ని నుంచి నేను విడుదల చేసి ఆత్మబుద్ధిని, ఆత్మ అనుభవాన్ని కలగజేయటం కోసం మీలో ఉన్న దోషాలు ఉంటే మీరు ఆత్మానుభవం కలగదు. ఆ దోషాలేంటో గురువు చూస్తూ ఉంటాడు. చూసి అందులోంచి నిన్ను విడుదల, లోపల నుంచి పనిచేస్తూ ఆ బలహీనతల్లోంచి, ఆ దోషాల్లోంచి, ఆ లోపాల్లోంచి, ఆ పొరపాట్లలోంచి నిన్ను విడుదల చేయడానికి లోపల ఉండి గురువు పని చేస్తూ ఉంటాడు. ఏడాడు ముద్దబ్బాయి లాగా కూర్చోడు వాడి గురువు. ఎవరు చేస్తారు? నీ తల్లి చేస్తుందా? నీ తండ్రి చేస్తాడా? నీ భర్త చేస్తాడా? మహోన్నతమైన స్థితికి, ఉజ్వలమైన స్థితికి, ఉదాత్తమైన స్థితికి, జ్ఞాన శిఖరాలు మీద నీ కూర్చోబెట్టడం కోసం, మళ్ళీ చావంటే ఎలా ఉంటుందో, పుట్టుకనేది ఎలా ఉంటుందో తెలియని స్థితిలో కూడా నీ తీసుకెళ్ళటం కోసం గురువు చేసే ప్రయత్నం వీడు. గురువు కబుర్లతోటి, కాకరకాయలతో సరిపెట్టేవాడు గురువు కాదు. నీ దోషాలను, నీ లోపాలను చూపించి, నీకు జాగ్రత్తగా చూపించి అందులోంచి విడుదలవటానికి జాగ్రత్తగా పోయి ఎలా విడుదలవటానికి విడుదలయ్యే బుద్ధిని నీకు కల్పించి శక్తిని కూడా నీకు ఇచ్చి అందులోంచి విడుదల చేస్తూ అంతరంగంలో నీ హృదయం యొక్క లోయల్లో, నీ హృదయం యొక్క లోతుల్లో, నీ అంతరంగంలో లోపల 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 డీపెస్ట్ ఎంత నీ హృదయంలో చైతన్యం ఎంత లోపల ఉందో, ఎంత లోతులో ఉందో, అంత లోతులోకి వెళ్ళే వరకు మధ్యలో నేను ఆపు చేయకుండా, ఎంత లోతులైతే నీ లోపల చైతన్యం ఉందో, మహా చైతన్యం నీ లోపల ఎంత లోతులో ఉందో, అక్కడికి చేరుకునే వరకు ఎవరు నిలబడి నీకు మార్గం చూపిస్తూ నడిపిస్తాడు వాడు గురువు. ఎక్కడికి పారిపోడు గురువు. ఎవరు నిలబెడతాడు? ఆ గన్ని వెనుకు తీసుకునే వరకు, గన్ని వెనుకు తీసుకునే వరకు, నేను చెయ్యి పెట్టుకుని లోపల చైతన్యంలోకి తీసుకెళ్లే వరకు మధ్యలో ఎవరిని ఆటంకం కలుస్తాడు? ఆటంకం కల క్లియర్ చేసుకుంటూ ఆ బరువైన రాళ్ళు నువ్వు ఎత్తలేరు. బరువైన రాళ్ళు గురువు ఎత్తారు. ఆ గురువైన బరువైన రాళ్ళు ఎత్తి ఆటంకాలు ఏమైనా ఉంటే అది నువ్వు క్లియర్ చేసుకుంటూ, క్లియర్ చేసుకుంటూ ఆ లోపల ఎవరుగా ఉన్నావు వాణ్ణి నీ చేతికి పట్టిచ్చే వరకు నేను విడిచిపెట్టాడు వాడే గురువు. అదే పురు నోట్లో పడ్డ మాంసపు ముక్క. గురువు దృష్టిలో అందరూ సమానమే. గురువు దృష్టిలో అందరూ సమానమే. అన్ని అన్ని ఎల్ల వేళల అన్ని ప్రదేశాల్లో అన్ని పరిస్థితుల్లో నీకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నా, పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా, మీ గాలి మీకు గాలి వాలుగా ఉన్నా లేకపోతే ఎదురు గాలి వీస్తున్నా, మీ సంసారంలో ఉన్నటువంటి ఇబ్బందులను బట్టి మీకు వాలు గాలి వస్తున్నా లేకపోతే ఎదురు గాలి వస్తున్నా, మీకు లోపల ఉండి గొప్పగా ఆ కష్టాలను తట్టుకునే ధైర్యాన్ని ఇచ్చేవాడు గురు. మీరు డిప్రెషన్లోకి వెళ్లకుండా, మీరు డిప్రెషన్లోకి వెళ్లకుండా ముందు నేను ఉన్నానని చెప్పి లోపల మీకు తగినటువంటి బలం, బలం లోపల బలం, స్ట్రెంగ్త్ స్ట్రెంగ్త్ స్ట్రెంగ్త్, ఎనర్జీ ఎనర్జీ ఇచ్చేవాడు లోపల ఉండి పనిచేసేవాడు గురువు. ఆ కష్టాలను తట్టుకుంటుందని అంటా ఉంటాను, కష్టాలు వస్తూనే ఉండి తట్టుకోలేకపోతాను. ఆ తట్టుకునే శక్తిని ఇచ్చేవాడు గురువు. లోపల నుండి పనిచేస్తాడు. గురువు చేసే పనిని కనపడదు. నీ గుర్తింపులు గురువుకి అక్కర్లేదు. ఏం చేద్దంటే ఆత్మ గురువు అంటే ఆత్మ, ఆత్మకి గుర్తింపు అక్కర్లేదు, అహంకారానికి గుర్తింపు కావాలి. ఈ దేహం నేను అనుకున్నంతకాలం, ఈ శవంతో సంబంధం నాకు ఉన్నంతకాలం, ఈ దేహంతో సంబంధం నాకు ఉన్నంతకాలం, ఈ దేహమే నేను అనుకున్నంతకాలం, ఈ ఉపాధితో నాకు సంబంధం ఉన్నంతకాలం ఎవడో అహంభావంలో నుంచి బయటకు రాలేదు. అది ఆ జన్మకు ఆ జన్మకి మృత్యువుకు లోబడవలసింది. మరణం వచ్చి వాడిని మిగుతాను ఉంటుంది ప్రతి జన్మలో కూడా. దుఃఖానికి కారణం దేహాభిమానం. ఈ ఉపాధితో సంబంధమే మనకు అహంభావాన్ని పెరగటానికి, అజ్ఞానం పెరగటానికి ఉపాధితో సంబంధం. మరి అయితే మీరు గురువు గురించి చాలా బాగా మాట్లాడుతున్నాడు. ఎవరు భక్తులు అడుగుతున్నాడు, మీరు గురువు గురించి చాలా బాగా మాట్లాడుతున్నారు, నేను వింటున్నాను, శ్రవణం చేస్తున్నాను, శ్రవణం చేయటం కాదు ఆనందిస్తున్నాను, నేను మాట్లాడుతున్నాను సంతోషిస్తున్నాను, మీ మాటలకి సంతోషిస్తున్నాను, మీ మాటలకు ఆనందపడుతున్నాను, మీ మాటలు వింటంటే నాకు ఏనుగు మీద కూర్చున్నట్టుంది. కానీ మీరు నా గురువు అని నాకు ఎలా తెలుస్తుంది? మీరు చెప్పే మాటలు బాగున్నాయి, నాకు ఆనందం కలగజేస్తున్నాయి, నాకు శాంతిని ఇస్తున్నాయి. ఎంత బాగుంది గురువు యొక్క వైభవం అని మీరు అని చెబుతుంటే నాకు ఎంతో ఆనందంగా ఉంది. అసలు సాధన చేయకుండానే జ్ఞానాన్ని చేతితో పట్టుకుంటున్నాను అనిపిస్తాను మీరు చెబుతుంటే. అసలు నిజంగా అనుభవంలోకి వస్తే ఇంట్లో ఎంత గొప్పగా ఉంటుందో. పంచదార గురించి వింటంటే నోరు నోరు కొంచెం నోట్లు నీళ్ళు ఓరకనే పంచదార నోట్లు వేసుకున్నప్పుడు ఇంకెంత గొప్పగా ఉంటుందో. అన్ని బాగానే ఉన్నాయి, మీరు చెప్పిందంటే బాగానే ఉంది. మీరు నా గురువు అని నాకు ఎలాగో తెలుస్తుంది. లోకంలో అనేక మంది గురువులు ఉన్నారు, కానీ ఈ గురువు నా గురువు అని నాకు ఎలా తెలుస్తుంది? ఈ గురువు నేను ఎలా కనుక్కోవాలి? మీరు నా గురువు అని నాకు ఎలా తెలుస్తుంది? కొన్ని సూచనలు చెప్పండి, కొండ గుర్తులు చెప్పండి. ప్రశ్న భక్తుల యొక్క ప్రశ్న. నీవు తదేక ధ్యానం చేయటం వల్ల, జపం చేయటం వల్ల నీ గురువు ఎవరో నీకు తెలుస్తుంది. నువ్వు ధ్యానం చేస్తుంటే నాకు గురువు ఎవరు, నీ ధ్యానం చేస్తుంటే ఆ ధ్యానంలో నీకు స్ఫురిస్తుంది వీడు నా గురువు. నీ మనస్సు అంతర్ముఖమైతే, నీకు అంతర్దృష్టి కలిగితే అప్పుడు స్ఫురిస్తుంది నీకు లోపల నుంచి వీడు నా గురువు అని. నీకు అంతర్దృష్టి కలిగిందనుకో, నీకు అంతర్ముఖత్వం కలిగిందనుకో, లోచూపు కలిగిందనుకో, అప్పుడు నీకు స్ఫురిస్తుంది భయ్య లోపల వీడు నా గురువు అని. ఎంత చదువుకున్నా, ఎంత చదువుకున్నా, ఎంత పైసాలు ఉన్నా, ఎన్ని శక్తులున్నా, గురువు యొక్క కృప లేకుండా ఆత్మజ్ఞానం కలగదని చెబుతారు. ఎంత చదువుకున్నా, ఎన్ని పైసలున్నా, ఎన్ని కీర్తి ఎంత కీర్తున్నా, గురువు యొక్క కృప లేకుండా వాడికి ఆత్మజ్ఞానం కలగదని చెబుతారు. అంటే గురువు అనుగ్రహం లేకుండా నువ్వు తెలివితేటలు ఉండొచ్చు, నువ్వు ప్రయత్నం చేయొచ్చు, సాధనలు చేయొచ్చు, నీకు ఎప్పుడైనా పడవచ్చు, కానీ ఈశ్వరానుగ్రహం లేకుండా, గురువు అనుగ్రహం లేకుండా నీకు జ్ఞానం కలగదు. అక్కడ ఆయన ఎంటర్ఫీర్ అవ్వవలసింది, ఆయన ప్రమేయం లేకుండా చివరి మెట్టు దగ్గరికి నువ్వు రాలేదు. నీకు చదువు ఉండొచ్చు, శక్తులు ఉండొచ్చు, లేదా గౌరవాలు ఉండొచ్చు, కీర్తి ఉండొచ్చు, పైసాలు ఉండొచ్చు, ఎన్ని ఉన్నప్పటికీ ఆ గురువు అనుగ్రహం లేకుండా, ఈశ్వరానుగ్రహం లేకుండా చివరి మెట్టుకు నువ్వు రాలేదు. గురువే, గురువు ఎవరనుకుంటున్నావయ్యా? నీ లోపల ఒక నిజం ఉంది, నీ హృదయంలో ఒక నిజం ఉంది. భగవాన్ చెప్తున్నారు, నీ హృదయంలో అంటే మనం అనుకునే వ్యవహారిక సత్యాలు కాదు, ఇది పరమార్థిక సత్యం. ఏంటిది పరమార్థిక సత్యం? నీ హృదయంలో ఒక నిజం ఉంది, నీ హృదయంలో ఒక నిజం ఉంది. ఆ నిజానికి చావు ఎలా ఉంటుందో తెలియదు, పుట్టుకు ఎలా ఉంటుందో తెలియదు, అది దానికి ఆనందమే ఆనందం, శాంతి శాంతి. ఆ నిజానికి చావు పుట్టితే ఎలా ఉంటాయో తెలియదు. ఆ నిజానికి శరీరంతో కానీ లోకంతో కానీ కర్మతో కానీ వచ్చే సంబంధం లేదు. ఒక నిజం ఉంది, ఒక సత్యం ఉంది, ఒక నిజం ఉంది. ఆ నిజం నీ హృదయం లోపల హృదయం యొక్క హృదయంలో నీ హృదయం యొక్క లోతుల్లోని నిజమే నీ గురువు. అక్కడికి తీసుకెళ్తాడు ఆ నిజమైన గురువు దగ్గరికి తీసుకెళ్తాడు బాహ్యంగా ఉన్న గురువు. మాటలు చెప్తాడు, బోధిస్తాడు, నవ్వుతాడు, ఆగ్రహిస్తాడు, చిరాకపడతాడు, పాపం చేసుకుంటాడు, ప్రేమిస్తాడు. పాపం చేసుకున్నా గురువు యొక్క కోపం కూడా నీ అనుగ్రహం అనుకుంటే మీరు ధన్యులు. ఏది చేసినా నేను ఆ రోజులోనటువంటి నిజం దగ్గరికి తీసుకెళ్ళటానికి. అయితే ఆ గురువుకి ఈ రోజులోని నిజం గురువుకి అనుభవంలో ఉంది కాబట్టి ఆ నిజమే ఈ గురువు కాబట్టి ఆ గురువు యొక్క సన్నిధానంలోంచి, ఆ గురువు యొక్క పరిసరాల్లోంచి, ఆ గురువు యొక్క ప్రభావంలో నీరు కొండపై నీరు కిందకి ఎలా కారకుండా అతని హృదయంలోంచి అతను ఎప్పుడైతే అతని గురువు వాసనారహితుడు కాబట్టి, గురువు ఆత్మ ముద్ద కాబట్టి, చైతన్యం ముద్ద కాబట్టి, వాటర్ పైనుంచి పయనించిన వాటర్ కిందకి ఎలా కారకుండా అలాగే అతనిలోంచి శాంతి జ్ఞానం కారతా ఉంటుంది అయ్యా కిందకి వాటర్ ఫాల్. కొండపైన కొండపైన నీరు ఎలా ప్రవహిస్తుందో కిందకి ఆ ఆత్మానుభూతి పొందినవాడు, ఆ జ్ఞానానుభూతి పొందిన వాడు లోంచి వాడు లోంచి వాడు వైబ్రే వాడి పరిసరాల్లో వాడి సన్నిధిలో వాడి యొక్క వైబ్రేషన్స్ వల్ల మీకు శాంతి నీరు ప్రవహించినట్టు శాంతి ప్రవహిస్తుంది, కాంతి ప్రవహిస్తుంది, జ్ఞానం ప్రవహిస్తూ వస్తుంది హృదయం వల్ల. వాడి సన్నిధి మాత్రమే సరిపోతుంది, వాడు ప్రజెన్స్ మాత్రం. వారు మాట్లాడక్కర్లేదు, వారు రాయక్కర్లేదు, వారు ఏమి పని చేయక్కర్లేదు, వారు ప్రజెన్స్, వారు ఉనికి, వారి అస్తిత్వమే సరిపోతుంది అంటున్నారు. మాటలతో పనులు, రాతలతో పనులు, ఉపన్యాసాలతో పనులు, వారి అస్తిత్వం సరిపోతుంది, వారి ఉనికి సరిపోతుంది, వారి ప్రజెన్స్ సరిపోతుంది. ఎన్నమాచి వరకు భక్తులు వచ్చాడు పూర్వకాలంలో, అది ఇచ్చి అరగంట కూర్చున్నాడు. తెల్లటి దొర, దొరలు తెల్లగానే ఉంటారు, మరీ తెల్లగా ఉన్నాడు. అంటే దొరలు తెల్లగా ఉంటారు, వాడు మరీ తెల్లగా ఉన్నాడు. చెరుపులో చెరుపు తెల్లగా ఉన్నాడు. వాడు అరగంట కూర్చుని ప్రశాంతంగా కూర్చున్నాడు. మిమ్మల్ని ఏదో అడగాలని వచ్చాను. మిమ్మల్ని ఒట్టి చేతి నేను మామూలుగా ఇక్కడ వచ్చేటప్పుడు, మీ ప్రాంగణంలోకి వచ్చేటప్పుడు, మీ గదిలో ప్రవేశించినప్పుడు, మీ హాల్లో ప్రవేశించినప్పుడు ఏదో అడగాలని వచ్చాను. కానీ మిమ్మల్ని చూసిన తర్వాత అడగాలనిపించడం లేదు, చూడాలనిపిస్తుంది. నేను చూసిన తర్వాత నాకేమో అడగాలనిపించడం లేదు, చూసిన తర్వాత చూడాలనిపిస్తుంది. కానీ నాకు ఇది కావాలి అది కావాలని అడగాలని బుద్ధి రావటం లేదు. కానీ చూడాలనిపిస్తుంది, అడగాలనిపించడం లేదు. నేను చూసిన తర్వాత చూడాలనిపిస్తుంది, కానీ నాకు ఇది కావాలని మిమ్మల్ని చూస్తే నాకు అడగాలనిపించడం లేదు. అది చైతన్యం. అది జ్ఞానం యొక్క వైభవం, అది ఆత్మ యొక్క వైభవం. అంటే లోపలనది ఆ నిజమే, లోపల నీ లోపల నిజమే గురువు అయ్యా, వాడే నిజమైన గురువు. ఆ నిజమైన గురువు దగ్గరకు తీసుకెళ్ళటం కోసం దేహం ధరించిన గురువు ప్రయత్నం చేస్తూ ఉంటాడు అక్కడికి తీసుకెళ్ళటం కోసం. ఏది నిజమో నీకు తెలియకపోయినా, ఏది నిజమో గురువుకి తెలుసు. నీ హృదయంలో ఏముందో నీకు తెలియకపోయినా నీ గురువుకి తెలుసు. అక్కడ తీసుకెళ్ళేవరకు నేను ఇంటికి పెట్టడు. ప్రతి జన్మలో నీ కూడా వస్తూ ఉంటాడు, నీ కూడా వెంటాడుతూ ఉంటాడు, నీ వెనకాల ఉంటాడు, నీకు కనపడ్డు. ఆ టైం తీసి నీ జీవితాన్ని మరుపు తిప్పుతూ ఉంటాడు వాడే గురువు. గురువు దగ్గరించి మనం పొందేది బంగారం, గురువుకి మనం ఇచ్చేది మట్టి. లోపల నిజం నీకుంది, లోపల నిజం నీ లోపల ఉండదు, అది ఉంటే నీకు తెలియటం లేదు. చనిపోతున్నాను చనిపోతున్నాను అనుకుంటున్నావు, కానీ చావులేని వస్తుంది హృదయంలో ఉందో నీకు తెలుగుతుంది. భగవంతుడే నీ స్వరూపంగా ఉన్నాడు, భగవంతుడే నీ లోపల ఆత్మగా ఉన్నాడు, సర్వేశ్వరుడే నీ లోపల ఆత్మగా ఉన్నాడు ఉన్నాడు కానీ నీకు తెలియటం లేదు. ఏం చేస్తూ లేదు? అజ్ఞానం అనే తెర, అజ్ఞానం అనే పొర నీకు అడ్డొస్తుంది. ఆ అజ్ఞానం అనే తెరని నీ అంతటి నువ్వు కత్తిరించుకోలేకపోతున్నావు. ఆ గురువు వచ్చి నీ చేత కత్తిరింపజేయటానికి వచ్చాడు వాడి గురువు. వాడు సర్జన్, పెద్ద సర్జన్. అది గురువు అంటే పెద్ద సర్జన్. ఆ కత్తిరేడికి నిన్ను ముట్టుకోమంటాడు, కానీ కత్తిరించటం ఆయన కత్తిరిస్తాడు. గురువు అంటే సర్జన్సుకి సర్జన్. గురువు అంటే ఎవరు? సర్జన్సుకి సర్జన్. అయ్యా వాడు వేపలన్న వస్తువు నీకు తెలియటం లేదు. కారణం అంటే అజ్ఞానం వల్ల తెలియటం లేదు, అభిమానం వల్ల తెలియటం లేదు, అవిద్య వల్ల తెలియటం లేదు. ఆయన చేత వాడు ఏం చేస్తాడంటే గురు కృప వల్ల, వాడు కృప నీ చేత నీకు వర్షింపజేసి నీకు లోపల నుంచి బలాన్ని ఇస్తూ, కర్రేజ్ ధైర్యాన్ని ఇస్తూ, నువ్వు తిరిగి పడిపోకుండా దెంగోలు పడిపోకుండా ధైర్యాన్ని ఇస్తూ, ఏదైతే లోపల ఉన్న బ్రహ్మానుభవానికి, అమృతానుభవానికి, ఆనందానుభవానికి ఏదైతే నీకు అడ్డస్తుందో ఆ అజ్ఞానం అనే తెరని తొలగింపజేసేవాడే గురువు. ఒకవేళ అజ్ఞానం అనే తెరని, అజ్ఞానం అనే తెరను తెంచుకోవడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు అనుకో, కానీ గురువు కృపలు తెలియదనుకో, ఆ తెరను తొలగించలేదు. నీవంత నువ్వు కత్తిరించలేదు, దీన్ని ఆ తెరని నీవంత నువ్వు తొలగించుకోలేదు అంటున్నాడు ఇక్కడ రమణస్వామి. నీ తిరిగితే అట్లా సరిపో, నీ సాధన సరిపోదు, నీ ప్రాణాయామం సరిపోదు, నువ్వు పూజ చేసిన నీ పూజ సరిపోదు, ఒక బిల్లు గోపురాలు కట్టించిన ఆ పుణ్యం నీకు సరిపోదు. ఎంతరవాడు నువ్వు, నీ జీవుడు ఎంతరవాడు, నువ్వు చేసే మంచి ఎంత, నీ సృష్టి ఎంత విశాలమైంది, అందులో నువ్వు ఎంత, నువ్వు చేసే మంచి ఎంత, నువ్వు సరిపోవు. ఒకదాన్ని ఎంత సాధన చేసినా గురువు యొక్క దయ లేకపోతే, గురువు యొక్క అనుగ్రహం లేకపోతే అజ్ఞానమైన తెరని, అజ్ఞానమైన తెరని పక్కన తొలగించి నువ్వు బయటకు రాలేవు. ఈ చక్రంలోంచి, జన్మ మరణ చక్రంలోంచి విడుదల పొంది నువ్వు బయటకు రాలేవు. నీకు స్వేచ్ఛ లేదు, స్వాతంత్రం లేదు, సుఖం లేదు, శాంతి లేదు.
బాగానే చెప్తున్నారు గురువు దయ ఎలా ఉంటుంది? పంచదార నోట్లు వేసుకుంటే తిరిగి ఉంటుందని చెబుతున్నారు కదా. మరి గురువు దయ, గురువు కృప, ఆ గురువు మెరిసి, గురువు కన్ఫెషన్ ఎలా ఉంటుందని చెప్పటానికి గుర్తుడే అనాలన్నాయా
అని ప్రశ్న. గురువు యొక్క కృప, గురువు యొక్క దయ ఎలా ఉంటుంది? ఇవాళ పంచదార నోట్లు వేసుకున్నాం చాలా చీరగా ఉంది. గత బ్రూ కాఫీ తాగాను ఇవాళ కదండి, చాలా బాగుంది. నెక్స్ట్ కాఫీ తాగాను, చాలా బాగుంది అని ఇలా అనుకుంటున్నాం కదా నోట్లు వేసుకుని. అయితే గురువు కృప ఇప్పుడు ఎలా ఉంటున్నది? మీరు ఏమైనా కొన్ని మాటలు చెప్పగలరా? నాకు అర్థం అవటం కోసం, నాకు తెలియటం కోసం అడుగుతున్నాను, నాకెంతో కొంత అర్థం అవటం కోసం అడుగుతున్నాను అని భక్తులు ప్రశ్నిస్తుంటే భగవాన్ ఏమంటున్నారంటే, అది మాటలకు చెబుతావు కానీ మీకు చెప్పడానికి ప్రయత్నం చేసిన మాటలకు అందదు, తలంపులకు అందదు, అది ఇంద్రియాలకి అందదు. ఓ ఊహిందా ఉంటే మన ఇమాజినేషన్కి అందదు, చేతలకు అందదు, తలంపులకు అందదు, మాటలకు అందదు, అది ఇమాజినేషన్కి, ఊహలకు అందదు, ఇమాజినేషన్కి కూడా అందదు. అది అనుభవం, అది అనుభవానికి అందిదే కానీ మాటలకి, తలంపులకి, చేతలకి, ఊహలకి అందని అందదు. అది అనుభవించం, అది అనేక అనుభవించవలసిందే. ఈ జన్మలో కాకపోయినా రాబోయే జన్మలైన 100 జన్మల తర్వాత కూడా అనుభవం హృదయంలో అనుభవం, ఈ కాలంలో నీ చేతుల్లో అనుభవంలోకి రాదు, హృదయంలోనే అనుభవంలోకి వస్తుంది. అది అనుభవించవలసిందే. అనుభవించినప్పుడు నీకు తెలుస్తున్నది అనుభవించవలసిందే. నేను మాటలతో చెప్పమంటున్నావు, అది మాటకు అందేది కాదు, ఇంద్రియాలకు అందేది కాదు, మనసుకు అందేది కాదు, మోకి అందేది కాదు. ఈ దేనికి అందరు దాన్ని ఎలా చెప్పమంటావు? పంచదార తీయగా ఉంటుంది, తీపి ఎలా ఉందంటే ఎవరు చెప్పగలరు? పంచదార తీయగా ఉందని మనం చెబుతాం, ఆ తీపి ఎలా ఉంటుందని మీరు ఎవరైనా ప్రశ్న అడిగారనుకోండి, అది మీరు అప్పుడు గురువు ఏం చెప్తాడు? అది మీరు నోట్లో వేసుకుని చూసుకో, మీకు తెలుస్తుంది. అని చెప్తాడు. అంతే కదా, అదే పంచదారు పంచదారు తీయగా ఉందని చెప్తాం, పనిగా తీయగా ఉంటున్నది నోటి వేసిన చూడండి మీకు తెలుస్తుంది అని అంటాం. అది మాటలతో చెప్పలే, మాటలతోటి అది చెప్పలే. మాటలు కూడా మనం అతిగా మాట్లాడకూడదు. ఎంతవరకు మాట్లాడాలి? అంతవరకు మాట్లాడాలి. ఎక్కువగా మాట్లాడాలి, మితంగా మాట్లాడాలి. తిండి చేత కూడా జాగ్రత్తగా ఉండాలి. అయితే తిండి ఎక్కువ తింటే మొదలు పెడతా అనుకోండి, తినేటువంటి ఆకలి పెరుగుతుంది. అది చిండి కాడు కూడా తగు జాగ్రత్త, తగు మాత్రంగా ఉండాలి. ఒకవేళ నువ్వు చిండి నీ శరీరానికి అవసరం అయింది, దానికంటే చిండి ఎక్కువ తింటే నీకు తమోగుణం వచ్చేస్తుంది. తమోగుణం వచ్చేస్తుంది, ఎక్కువ నిద్ర కూడా వచ్చేస్తుంది. మాటల కాడ జాగ్రత్తగా ఉండు, చిండి కాడ జాగ్రత్తగా ఉండు, నిద్ర కాడ ప్రవేశంలో జాగ్రత్తగా ఉండు. నీకు చిండి ఎక్కువ అయితే నిద్ర పెరుగుతుంది, సామర్థ్యం పెరుగుతుంది, తమోగుణం పెరుగుతుంది. చిండి కాడ బహు జాగ్రత్తగా ఉండు. చిన్న దగ్గర చెడ్డ లక్షణం ఉందంటే మనం చిన్నకొండ ఇంకా ఆకలి పెరుగుతూ ఉంటుందట. మనకు ఇంకా అత్యనాలని నిత్యనాలని ఇంకా ఆకలి పెరిగిపోతా ఉంటుంది. అంటే బహు జాగ్రత్తగా ఉండు చిండి కాడ. నీకు సత్వగుణం పెంచుకోవాలనుకుంటే మాటలు అక్కడ జాగ్రత్తగా ఉండు. ఏ మాట మాట్లాడకూడదు, ఏది మాట్లాడకూడదు, ఏది మాట్లాడాలా విషయంలో జాగ్రత్తగా ఉండు. మాటల కాడ జాగ్రత్తగా ఉండు, చిండి కాడ జాగ్రత్తగా ఉండు. నిద్ర కూడా అతి నిద్ర పనికి రాదు. స్నేహాలు కూడా తగు మాత్రంగా చేయండి, కానీ అతిగా చెయ్యొద్దు. అతిగా చేస్తే స్నేహాలు కూడా బంధిస్తాయి. కొంతమందికి పని అయితే ఉండాలి, పని చేస్తూ ఉంటారు, వాళ్ళకేం భోగం అక్కర్లే. కొంతమంది కష్టపడి సంపాదిస్తూ ఉంటారు, అవి ఎవరోకల్లో తింటారంటారు, అంతా వాడే తినేయాలని అనుకోడు. కొంతమంది వాడి సంపాదించుకుంటా వాడే తీయాలనుకుంటాడు, కొంతమంది వాడి సంపాదించుకుంటే మనమే తిన్నాం ఇతరులు తింటారనుకుంటాడు, కొంతమంది వాడే తీయాలనుకుంటాడు, కాడి సంపాదన అంతా వాడే తీయాలనుకుంటా ఉంటాడు కొంతమంది. నేను స్వార్థపరుడు అనుకోండి, ఉదాహరణకి ఎవడైనా దుర్మార్గుడు వచ్చి నన్ను సహకరిస్తున్నాడు అనుకోండి, వాడు సన్మార్గుడి కిందే నాకు లెక్క. ఇంకా నా స్వార్థం, నా స్వార్థం అలా అనిపింపజేస్తుంది. అని స్వార్థం ఉన్నవాడికి ఎన్ని పూజలు చేసినా, ఎన్ని ఎన్ని యజ్ఞాలు చేసినా, ఎన్ని యాగాలు చేసినా స్వార్థం ఉన్నవాడికి పరమార్థం ఉండదు. గురువు యొక్క అనుగ్రహం ఎలా ఉంటుంది అంటే గురువు కృప ఎలా ఉంటుంది, గురువు దయ ఎలా ఉంటుందంటే నన్ను చెప్పమంటున్నావు. అది మాటలతో చెప్పలేను, అది మాటలకు అందదు, తలంపులకు అందదు, ఊహకలకు అందదు, ఇంద్రియాలకు అందదు. అందేది కాదండి, ఇంకా అందేది కాదు. ఇట్ ఇస్ బియాండ్ ఇమాజినేషన్, ఇట్ ఇస్ బియాండ్ థాట్, ఇట్ ఇస్ బియాండ్ వర్డ్. అది మాటకు అందేది కాదు, అన్నిటికీ అచేతం. లోపల ఉండి లోపల నీ మాట, నీ మాట దాని గురించి చెప్పలేదు. నీ మాట దాని గురించి, నీ ఊహ అంత దూరం వెళ్ళదు, నీ తలంపు అంత దూరం వెళ్ళదు. ఏమి తలంపు, ఏమి తలంపులో ఏముంది? తలంపు నిజం కాదు, నీకొచ్చే ఉద్రేకాలు నిజం కాదు. నీకున్న అసూ తలంపు, నీకున్నటువంటి రాగం తలంపు, నీకున్న ద్వేషం తలంపు. నీకు ఎప్పుడైనా ఉద్రేకం వస్తూ ఉంటుంది, అలా పేరేళ్ళని ఊగినట్టేలా ఊగిపోతూ ఉంటావు ఇంట్లో, అది కూడా నిజం కాదు. నీ ఉద్రేకం నిజం కాదు, నీ రాగం నిజం కాదు, నీ ద్వేషం నిజం కాదు, నీ ఇష్టం నిజం కాదు, నీ అయిష్టం నిజం కాదు, నీ దేహం నిజం కాదు, నీ మనస్సు నిజం కాదు. నీ ఇంద్రియాలు చూడు, నీ ఇంద్రియాలు చూడు చూడబడే వస్తువులు, నీ ఇంద్రియాలు చూడ, నీ ఇంద్రియాలు చూడబడే విషయాలు నిజం కాదు. అంతే కాదు, నీ తలంపు కూడా నిజం కాదు, నీ ఇష్టాల ఇష్టాలు నిజం కాదు. ఇవన్నీ తలంపులు, ఏ తలంపు నిజం కాదు. ఆ తలంపులు అక్కడికి వెళతాయా? ఆ లోపల చైతన్యం దగ్గరికి. నీ కోపము తలంపు, నీ కామము తలంపు, నీ ఇష్టము తలంపు, నీ అయిష్టము తలంపు, నీ దేహం ఒక తలంపు, నీ చావు ఒక తలంపు, నీ పుట్టుకు ఒక తలంపు. నీకు ఎప్పుడైనా ఉద్రేకం వస్తుంది, ఆవేశం వస్తుంది, పోడడం అయిపోతూ ఉంటావు. అప్పుడు నీ ఆయన్ని కూడా పట్టుకుని కొట్టేయాలనిపిస్తుంది నీకు. అంటే ఏది కొట్టని అని ఎప్పుడైనా కొట్టాలనిపిస్తూ ఉంటుంది. అది కూడా తలంతే, అది కూడా తలంత. ఎన్ని తలంపులే ఈ తలంపురా, అంత దూరం వెళ్ళి ఆ సత్యానుభవం మందుతానుభవం పొందటానికి ఈ తలంపులు అంత దూరం వెళ్ళాడు. ఈ తలంపు నిజమా? ఈ ఉద్రేకాలు నిజమా? ఈ ఆవేశాలు నిజమా? ఈ చావుడు నిజమా? ఈ పుట్టుకలు నిజమా? ఏమి లేదంటే దాని దగ్గరలో నీ దేహం లోంచి, లోకం లోంచి, ఏ లక్షణాల నుంచి, ప్రకృతి లక్షణాల నుంచి విడుదల పొందుతున్నావే నువ్వు? నీకు ఎన్ని తలంపులు రాని, మంచి తలంపులు రాని, చెడు తలంపులు రాని నిజము కాదే. నిజము దగ్గరికి నిజము కాని తలంపులు పడతాయా? నువ్వు ఏదో భజన చేసి ఉద్రేకపడిపోతే పేలడంలా ఉద్రేకపడింది. ఈ ఉద్రేకం నేను నిజం దగ్గరికి తీసుకెళ్తుందా? తీసుకువెళ్ళ తలంపు నిజం కాదు. మంచి తలంపులు కనుక కాదు, చెడు తలంపులు కనుక కాదు. టూచ్ ఇస్ బియాండ్ థాట్, ఇట్ ఇస్ బియాండ్ ఇమాజినేషన్. ఇది చెడు తలంపులు వచ్చినట్టు ఏదో కాదు, మంచి తలంపులు వచ్చినట్టు ఏదో కాదు. ఈ చెప్పిన ఉద్రేకం వస్తే తలంపులు వచ్చాక ఉద్రేకం వస్తుంది, కానీ తలంపులు రాకుండా ఉద్రేకం రాదు. ఎక్కడ తలంపులు లేవు, ఎక్కడ ఊహలు లేవు, ఎక్కడైతే సంకల్పాలు లేవు, ఎక్కడైతే భయాలు లేవు, అక్కడ ఉంది ఆ సద్వస్తువు, సత్యవస్తువు, బ్రహ్మం అక్కడ ఉంది.